ఆల్సో అవుతారు. మోసెస్ బ్రదర్,
బ్రదర్ 23-24 కదా.
ఎస్ బ్రదర్,
అందరికీ వందనాలండి. పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకైలు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఏడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పాను.
బ్రదర్ రామరాజు గారు 25-26 శ్రీకాకుళం
పోండి. అన్న ప్రియుడేనా, అందరికి వందనాలండి. అండి 25-26 మాటల్లో చదువుకుందాం. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునిను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగనే జరిగించి చనిపోయారు.
బ్రదర్ మోషే గారు 27-29
వరకు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును, ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
బ్రదర్ చంద్ర గారు 30.
నా ప్రైజ్ లాడ్, అందరికి వందనాలండి.
బ్రదర్ తీసుకోండి.
పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృదుల పునరుత్థానము గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా?
థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ మోషే, సారీ అండి, సిస్టర్ ఎస్తే రేష్రా గారు 33-35 వరకు. సిస్టర్ ఎస్తే రేష్రా గారు,
సిస్టర్ ఎస్తారు గారు
నాగే ఒకసారి ఫోన్ చేయి, నేను ఆ వాక్యాన్ని చదువుతాను. 35-35 వరకు. ఆయన సజీవుడికే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని అమ్మా 33-35 వచ్చిన కొంచెం ఈ టీం అంతా ఎలక్ట్ గా ఉండాలండి ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా, తీసుకోండి.
మ్యూట్ లో ఉన్నది బ్రదర్, అందుకనే రాలేదు.
ఓకే పర్వాలేదు.
ఆయన సజీవులకి దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పను. జనలది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దుకయ్యులు నోరు ముయించిన పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించు. థ్యాంక్ యూ బ్రదర్.
బ్రదర్ ఇషాక్ గారు ట్రైనింగ్ టీమ్ 36-38 వరకు.
బోధకుడ, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనదియో మొదటిదియో అయిన ఆజ్ఞ. ప్రైజ్ లర్న్.
థాంక్ యూ బ్రదర్. బ్రదర్ మదన్ గారు 39 నుండి 40.
ప్రైజ్ లర్న్. నినువలే నీ పిరుగువాన్ని ప్రేమించునని రెండు ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను.
సిస్టర్ సంధ్యా గారు అమ్మ 41 నుండి 42.
ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి నీకేం తోచున్నది? ఆయన యమన కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు.
అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పిన అని దావీదు ఆయన్ను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు?
శ్రీను థ్యాంక్ యూ. బ్రదర్ నిరీక్షణ్ గారు 45 46 వచ్చిన.
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగనని వారిని అడుగగా, ఎవడును మారుమాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్న అడగల తెగింపలేదు.
థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా వచ్చిన వచ్చిన చదివిన స్టడీ టీం అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ యొక్క స్టడీ టీమ్ లీడర్ గా మన మహేష్ గారు వ్యవహరించవలసిందిగా సార్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా. సార్ వందనాలు. సార్
తమ్ముడు సార్ రాలేదు, ఇలా మీరు కంటిన్యూషన్ చేస్తే చేయండి, లేదంటే
బ్రదర్ నాగే లీడ్ చేస్తా అన్నారు ఒకవేళ సార్ రాకపోతే. నాగే తీసుకోండి, సమయం తీసుకోండి అన్న. ఒకసారి సార్ ఫోన్ చెప్పారా?
మళ్ళీ చేస్తాను.
చేయండి అమ్మా చేయండి. ఈరోజు నాగే లీడ్ చేయండి.
ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈరోజు బైబిల్ స్టడీకి కూడా వచ్చిన అన్ని సహవాసాల కుటుంబ సభ్యులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు బైబిల్ స్టడీ లీడ్ చేసిన సహోదరుడు శ్రీకాంత్ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్టడీ టీమ్ గా మా ముందుకు వచ్చిన ప్రియులు మోజస్ అన్న, శ్రీకాకుళం కోఆర్డినేటర్ రామరాజన్, మోషే అన్న, చంద్ర అన్న, ఎస్కే రేజరా గారు, ఇస్తాక్ గారు, మదన్, సంధ్యా సురేష్ గారు, శ్రీనన్న, నిరీక్షణ గారు, స్టడీ టీమ్ గా ముందుకు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీకి ముందుకెళ్దాం. మహాపరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన రాత్రి మీ కృపలో భద్రపరిచి నాయన ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధానంలో నాయన మీ వాక్యములను ధ్యానం చేయడానికి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నేను బైబిల్ స్టడీ టీమ్ గా వచ్చిన ప్రియులందరినీ మీ చేతులు కప్పి చెప్తున్నాను. మధేశాను, రామరాజాను, మనుషేనను, చంద్రాను, ఎస్టే రేజరా శిష్యు గారిని, సద్దనను, మదన్ గారిని, సంధ్యా సురేష్ శిష్యు గారు, శ్రీను గారిని, నేను నిరీక్షణ నిరీక్షణను మీ చేతులు కప్పి చెప్తున్నాను. నేను మీరు బలపరచండి, ఆత్మ సహాయం అనుగ్రహించండి, స్టడీ చేసిన విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి ఆయన మీరు వాక్య భాగాలను ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశాలను ప్రభ ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ ప్రభ గ్రహించగలుగుటకు, మీ సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఆత్మనేత్రాలు తెరవచ్చేయమని, మా జ్ఞానాన్ని కాకుండా ప్రభ మిమ్మల్ని ఆశ్రయించడానికి మమ్మల్ని బలపరిచి మీరు వాడుకోమని ఈ స్టడీ అంతటినీ ప్రభ మీ చేతులకు అప్పచెప్తుండగా ఈ సన్నిధిని మా మధ్య ఉంచి నా ప్రభు ఆ ముగింపు వరకు కూడా ప్రభ క్రమంగా మీకు మహిమకరంగా జరిగించుకోమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ నాయన మేలుకరంగా ఈ స్టడీ అంతటినీ మలుచుమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్టడీ టీమ్ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను, అలాగే పార్టిసిపెంట్స్ అందరికి కూడా వందనాలు. బైబిల్ స్టడీ మొదటి రోజు మీరు ఉన్న మొదటి స్టెప్ లో ఎవరికి ఇచ్చిన వచనాలు వారు స్పష్టంగా దోషం లేకుండా చక్కగా చదివి వినిపించారు. మనం రెండో స్టెప్ లో ఏం చేస్తామంటే మళ్ళా 23 వచనానికి వెళ్ళి 23 నుంచి 46 వచనాలు మన పాఠ్యభాగం, మనం ధ్యానం చేస్తున్న అంశం. ఈ 23 నుంచి 46 వచనాలకు వరకు ఎవరు వచనాలు, ఎవరు చదివిన వచనాలు వారే సొంత మాటలో చెప్తారు. అర్థం మారకూడదు, భావం మారకూడదు. కఠినమైన పదాల స్థానంలో మన సొంత మాటలో రోజు మనం మాట్లాడే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వివరణ అవసరం లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తారు. గ్రాంధికమైన భాష పదాలకు సులభమైన మాటలు మనం రోజు మాట్లాడే మాటలు మన స్లాంగ్ లో మనం ఉపయోగించి సొంత భాషలో మాట్లాడతారు. ఈ సొంత భాషలో మాట్లాడేటప్పుడు స్టడీ టీమ్, మిగతా స్టడీ టీమ్, ఉదాహరణకి మోజెస్ అన్న 23-24 వచనాలు సొంత భాషలో మాట్లాడేటప్పుడు మిగతా స్టడీ టీమ్ సభ్యులందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మోజెస్ అన్న 2 వచనాలు సరిగ్గా చెప్తున్నారా లేదా ఆయన వచనాల మీద మీరు దృష్టి పెట్టాలి. మేము అందరూ చెప్పిన తర్వాత ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగుతాను, అప్పుడు మీరందరూ అభ్యంతరాలు తెలియజేస్తారు. తెలియజేయాలంటే మోజెస్ అన్న ఏం చెప్తున్నారు, అందరూ ఏ వచనాలు ఎవరు చెప్తున్నారో అందరూ ఆ వచనాల మీదే దృష్టి పెట్టాలి, వినాలి, ఆ వచనాలు కూడా చూస్తూ ఉండాలి. అది గమనించి అడిగినప్పుడు ఆ దోషాలు మీరు చెప్పవలసిందిగా మనం చెప్తున్నాం. మొదటిగా మోజెస్ అన్న 23-24 వచనాలు సొంత భాషలో చెప్తారు.
పునరుత్థానము లేదు అని చెప్పే సద్దుకాయులు ఆ దినాన యేసు వద్దకు వచ్చి, బోధకుడ, ఒకడు పిల్లలు లేక చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సోదరునికి సంతానము కలుగజేయాలని మోషే చెప్పాడు.
మరొకసారి దయచేసి జ్ఞాపకం చేస్తాను ఏంటంటే మీరు ఆల్రెడీ చదివేశారు ఫస్ట్ స్టెప్ లో, ఉన్నది ఉన్నట్టుగా చదివారు. మరలా చదవద్దు, ఇక చదవకుండా డైరెక్ట్ గా అక్కడ ఏముందో 2 వచనాలు ఏముందో మీ సొంత మాటలో చెప్తారన్నమాట.
పునరుద్ధానము లేదు అని చెప్పే సద్దుకాయులు ఆ దినాన యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని అతని సోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే చెప్పాడు కదా అని అన్నమాట.
అలాగే రామరాజు అన్న 25-26 వచ్చినాడు
అన్న పేరేనా? అదే అన్నా, మాలో 7 సహోదరులు ఉండేది, అంటే సద్దుకేలో 7 సహోదరులు ఉండేది. మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వారు కూడా వరుసగా పెళ్లి చేసుకున్నారు 7 వరకు. జరిగించి చనిపోయారని తెలీదు తెలియపరుస్తుంది.
నెక్స్ట్ మోషే 27-29 వచ్చినాడు.
అందరూ చనిపోయాక ఆవిడ కూడా చనిపోయిందండి. చనిపోయిన తర్వాత పునరుత్థానములో ఈ 7 ఈవిడ ఎవరో ఒకరికి భారీగా ఉండాలి కదా, ఎవరికి భారీగా ఉండాలి అనేది వీరి ప్రశ్న. అలా అడిగినప్పుడు యేసు ఏం చెప్పారంటే, లేఖనాలను గాని దేవుడు శక్తిని గాని మీకు తెలియకపోవడం వల్ల ఇలాగా భావిస్తున్నారు అని చెప్పారు సార్. ప్రైజ్ లార్డ్.
అలాగే 30-32 వచనాలు చంద్రన్న.
ప్రైజ్ లార్డ్. పునరుత్థాన ముందు ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వరు. అలాగే వాళ్ళు పరలోకంలో ఉన్న దూతల్లాగే ఉంటారు. పునరుత్థానం గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను అబ్రహాం దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని జ్ఞాపకం చేస్తూ వారిని పేర్లు చేస్తూ ఆ మాట మీరు చదవలేదా అని తెలియజేస్తున్నాను.
అలాగే
ఆయన బ్రతికున్న వారికి దేవుడు గాని చనిపోయిన వారికి దేవుడు కాడా అని వారితో చెప్పినప్పుడు జనులందరూ విని ఆశ్చర్యపడ్డారు కదా. అని సత్యకాయలు మోహించిన వారి పరిచయలందరూ విని వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశుడు ఆయన శోధించడం మొదలుపెట్టారు.
ఇక్కడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంది అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆయన అంటారు 100% హృదయంతో 100% ఆత్మతో 100% మనసుతో ప్రభుని ప్రేమించాలయ్యా, ఇదే మొదటి ఆజ్ఞ అని చెప్తూ నిన్ను వల్లే మన నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఇది దాని లాంటిదే రెండోది రెండో ఆజ్ఞ అని చెప్తారు.
అలాగే మదన అన్న 40-45
నా ప్రైజ్ అన్నా 39-40 అన్న
39-40
నన్ను వలె నా పొరుగు వాన్ని ప్రేమించవలెనను రెండవ ఆజ్ఞయు మొదటి ఆజ్ఞ వంటిదే అంటే దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలో అంటే పైన తెలిపిన రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని తనతో చెప్పాను. ప్రజలు
41-42 సత్య సురేష్
బ్రదర్. ఒకప్పుడు పరిసయ్యులందరూ కూడి యేసును ఒకప్పుడు పరిసయ్యులందరూ కూడా కూడి యేసు ప్రభు వారు వారిని అడుగుతున్నారు, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచున్నది అని. ఆయన ఎవరి కుమారుడని అడుగుతున్నారు. వారు ఆయన దావీదు కుమారుడని సమాధానం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్.
అలాగే శ్రీనన్న
అన్నారు, దావీదు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ క్రీస్తుని ప్రభు అని ఎందుకు పిలిచాడు? దావీదు ప్రభు నా ప్రభుతో శత్రువులు నీ కాలం పడేసేదాక నా కుడివైపు కూర్చోవాలని అనలేదా?
ఓకే. అలాగే చివరిగా నిరీక్షణ అన్న 45-46 వచ్చాను. శ్రీనాన్న మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. నిరీక్షణ అన్న 100
ఉంది. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగూ అతనికి కుమారుడుగునని వారిని అడుగగా ఎవడనూ మారుమాట చెప్పలేకపోయింది. మరియు ఆ దినం నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్నయు అడగలే తెగింపలేదు.
అందరూ మళ్ళీ చదివిందే చదివినట్టు చక్కగా సొంత భాషలో చెప్పమంటే చదివిందనే మళ్ళీ చదివినట్టే చెప్పారు. పార్టిసిపెంట్స్ ఎవరు ఏం అనిపించట్లేదా మీకు? మెసేజ్లు ఏం పెట్టలేదు. ఇప్పుడు ఏం చెందాలి ఏం చెప్పానంటే మీరు సొంత భాషలో మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పారా, ఏమైనా కల్పించి చెప్పారా, లేకపోతే అక్కడ ఉన్న గ్రాంధికమైన మాటకు గ్రాంధికమైన మాటే జోడించారా, సులభ భాషలో చెప్పలేదా, ఆ విషయాలు అభ్యంతరాలు తెలియజేయమని చెప్పాను కదా. ఇప్పుడు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి స్టడీ టీమ్. అలాగే పార్టిసిపెంట్స్ కూడా మీకు అందుబాటులో చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు కూడా అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తే వాళ్ళు చేసిన తప్పులు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వినే వాళ్ళకి గ్రహింపు ఉండదు, కాబట్టి మీరు ఏమైనా గైడ్ చేస్తే సరి చేసుకుంటారు. సరే
వందనాలు. రామరాజు బ్రదర్ ఏమో చక్కగా చెప్పారు, అయితే సంతానం గురించి మర్చిపోయారండి. ఏడు గ్రంథములు ఉన్నారు, మొదటి వాడు పెళ్లి చేసింది అంటే, అలాగే మిగతా ఏడు గ్రంథములు కూడా మిగతా తమ్ముళ్ళు కూడా పెళ్లి చేస్తున్నారు. అయితే వాళ్ళకి సంతానం లేనందున వాళ్ళకి పిల్లలు లేకపోవడం వలన మిగతా వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది, మోసేసిన ధర్మం చేసుకుంటారు అని చెప్పడం మంచిది.
ఎన్నో వచ్చిన మీరు చెప్పేది సంతానం అనేది ప్రస్తావించలేదు అంటారా?
అవునన్నా, ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన
సంతానం అనే విషయాన్ని ప్రస్తావించలేదని చెప్తున్నాడు రామరాజు అన్న. ఓకే చూడండి, ఇంకేమైనా ఉన్నాయండి? మిస్ చేసినవి కానీ కల్పించినవి కానీ ఏమనంటే చెప్తే సజెస్ట్
బ్రదర్.
బ్రదర్
29వ వచనంలో చంద్ర గారు పొరబడుచున్నారనే మాట బదులు భావిస్తున్నానన్నారు.
29వ వచనంలో
ఆఖరులైన
పొరబడుచున్నారు అనే పదాన్ని ఏమన్నారు?
భావిస్తున్నారని.
భావిస్తున్నారు, పొరబడుచున్నారు అంటే వాళ్ళ భావన అన్నా వాళ్ళ పొరబడటం అన్నా వాళ్ళ ఆలోచన విధానం పూర్తి వ్యతిరేకం కాదులే కానీ సారూప్యంగా చెప్పారు. ఓకే, గుడ్ అబ్జర్వేషన్. ఇంకేమని చెప్తారా? రామరాజు అన్న అడ్మిట్ చేయాలి, ఎవరైనా చేయండి.
ఓకే డాక్టర్.
బ్రదర్ 32వ వచనం ఆఖర్ లైన్ లో మీరు చదవలేదా అనే మాటకి జ్ఞాపకం చేసుకోలేదా అని ప్రస్తావించారు.
మీరు చదవలేదు అనే మాటను సులభ భాషలో అదే జ్ఞాపకం చేసుకోలేదా అంటే మీకు గుర్తులేదా అని కూడా అర్థం వస్తుంది. అది కూడా పెద్దగా మన వ్యతిరేకంగా తీసుకుని అవసరం లేదు.
అన్న ప్రియుడు
అన్నా రామరాజనా,
అదే నా సంతానం అనేది ప్రస్తావించలేదంటే సరళమైన మాటలో చెప్పన్నారు కాబట్టి అది ప్రస్తావించలేదు. ఎందుకంటే ముందు వాక్యంలో ప్రస్తావించబడింది కాబట్టి. అలాగే మదను నిన్ను వలే అనకుండా నన్ను వలే పురుగువాని అని చదివినట్టు నాకు.
నిన్ను వలే నీ పురుగు అని అనకుండా నన్ను అని చదివారు.
చూడాలి,
నిన్ను వలే ఉంది నన్ను వలే అని ప్రస్తావించారన్న. ఓకే, ఇంకేమన్నా ఇది అబ్జర్వేషన్ చేయాల్సి తప్పనిసరిగా సొంత మాటలో చెప్పేటప్పుడు. పార్టిసిపెంట్స్ ఏమంటున్నారో 23-24 స్టార్టింగ్ అంతా చదివారు, సొంత మాటలు ఏం చెప్పలేదు. 25 వచ్చిన సంతానం లేనందున మిస్ చేశారు. 25-26 వచ్చిన సంతానం లేదనే పదం చెప్పలేదు. ఓకే, నిన్ను వలే అనే మాట నన్ను వలే అనే ఇద్దరు గారు ప్రస్తావించారు. 23-24 జస్ట్ చదివారు, 45-46 మళ్ళీ చదివారు. 31 వచనంలో వృత్తులు అనేది చెప్పలేదు. 45-46 సొంత మాటలో చెప్పలేదు. 45-46 వచనంలో సరిగ్గా చెప్పలేదు నిరీక్షణ. సొంత మాటలో చెప్పడానికి ప్రయత్నం చేయాలి, చదివి ఉన్నదాన్ని మన రోజు మాట్లాడే భాషలో చెప్పగలిగితే బాగుంటుంది, అందరికీ అర్థమయ్యే భాషలో. మీరు మధ్యాహ్నం స్టడీ కూడా రాలేదనుకుంటాను. ఓకే, మొత్తం 10 మందిలో 5 మెంబర్స్ మళ్ళీ చదివారు. ఇప్పుడు ఎప్పటి నుంచో మనకి బైబిల్ స్టడీ జరుగుతుంది. బైబిల్ స్టడీ లీడ్ చేసేది మనమే,
మన సహవాసం లీడ్ చేస్తున్నది, మీరు కోఆర్డినేటర్స్ గా ఉన్నారు కాబట్టి మీరు సహవాసాన్ని సరైన రీతిగానే మరి లీడ్ చేసుకోవాలి. బైబిల్ స్టడీని సరిగ్గానే గైడ్లైన్స్ ప్రకారం లీడ్ చేయాలి కాబట్టి ఈ విషయాలు అందరికి నేర్పించాలన్న ఉద్దేశంతోనే కోఆర్డినేటర్స్ ని బైబిల్ స్టడీకి తీసుకొచ్చి 15 సంవత్సరం గత సంవత్సరం నుంచి కొనసాగుతూ ఉంది. ఈ మిస్టేక్స్ మరలా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా స్టడీ టీం వారిని జ్ఞాపకం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం రెండో స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ కి వెళ్తాం. మూడో స్టెప్ లో ఏం చేస్తామంటే మరలా మనం 23వ వచనానికి వెళ్తాం. 23వ వచనం నుంచి వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తాం. ఈ ధ్యానం చేసే క్రమంలో మీకున్న డౌట్స్, అభిప్రాయాలు, సమాధానాలు అన్ని కూడా షేర్ చేసుకుంటాం. కాకపోతే మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ కాంటెక్స్ట్ ఏదైతే 23వ వచనం నుంచి 46వ వచనం వరకు ఉన్న మనం చదువుతున్న ధ్యానం చేస్తున్న ఈ పాఠ్యభాగం నుంచి బయటకు వెళ్లకుండా ఇక్కడున్న దాన్నే అర్థం చేసుకోవడానికి, ఇక్కడున్న విషయాలనే అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడం కోసం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రశ్నలు అడగకుండా అందరికి మేలుకరమైన ఉపయోగకరమైన ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. అది ఆ పాయింట్స్ కూడా గైడ్ లైన్స్ లో ఇవ్వబడ్డాయి. యా, ఇప్పుడు ఫస్ట్ 23, 24 వచనాలు మోజెస్ అన్న వచనాలు. మోజెస్ అన్న వచనాలు అన్న మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా? మీరు ఏమైనా స్టడీ చేశారా 23, 24 వచనాలు?
సార్ స్టడీ చేశాను, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సమాధానం
చెప్తాను. ఎస్ అన్నా, మీకేం ప్రశ్నలు లేవు, అన్న స్టడీ చేశారు. ఎవరైనా 23, 24 వచనాలు దగ్గర ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగగలిగితే బాగుంటుంది. 23 వచనంలోనే సద్దుకయలు అనే మాట ఉంది. సరే, స్టడీ టీం వాళ్ళు మీరు ముందు మీరు మాట్లాడితే, మీరేమైనా ప్రశ్నలు ఉంటే 23, 24 వచనాలు మీ ప్రశ్నలు. స్టడీ టీం అంటే రామరాజన్న, మోషే, చంద్రన్న, మీరు మిగతా వాళ్ళు అనమాట. మోషేస్ అన్న తన వచనాల నుంచి ఆయన సమాధానం చెప్తారు, మీరు ప్రశ్నలు అడగాలి. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమీ లేకపోతే ముందుకెళ్దామన్నా కూడా మీరు రెస్పాండ్ అయితే చెప్తే ముందుకెళ్ళచ్చు.
ముందుకెళ్దాం.
నా పేరు
అన్న
మోజెస్ అన్న గారు చదివిన వాక్యంలో ఓ సద్దూకయులకు వచ్చింది ఆ డౌట్. మరి సద్దూకయులతో పాటు అక్కడ పరిశీలు ఉన్నారు, శాస్త్రులు కూడా ఉన్నారు. మరి సద్దూకయులకే రావడానికి గల కారణం ఏంటన్నయ్యా?
మీ ప్రశ్న ఏంటి, ఇక్కడ సద్దూకయులే ఆయన ఎంతకు వచ్చి రావడానికి కారణం ఏంటంటారా?
అది కాదన్యా, అక్కడ ప్రజల సమూహంలో సద్దూకేయులు ఉన్నారు, పరిశీయులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఈ సద్దూకేయులకి ఆ క్వశ్చన్ వేసి ఆయన నిరూపించాలని ఎందుకు అనిపించింది?
సరే, ఏది ఏ ప్రశ్న?
23వ మాట అన్యా,
సద్దూకేయులు. ఈ ప్రశ్న స్పష్టంగా ఉంటేనే జవాబు స్పష్టంగా వస్తుంది. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ వదిలేయండి. సద్దూకయుల గురించి మాట్లాడండి, తర్వాత వాళ్ళు కూడా వస్తారు కదా, పరిసయ్యులు కూడా.
బ్రదర్
అన్న ప్రశ్న డైరెక్ట్గా ఉంటే జవాబు వస్తుంది. అన్న ప్రశ్న మీరు గ్రహించారా ఏంటి?
నేను గ్రహించాను, నేను చెప్పేస్తాను. నేను సద్దూకయులు పునరుద్ధానం లేదని భావించేవారు. వాళ్ళు పరిచయులు ఏంటంటే వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మేవారు. వాళ్ళు ఈ రెండు వర్గాలకు అదే డిఫరెన్స్.
అన్న మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందా? రామరాజన్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి.
అన్న అన్న అదే పరిశీలు కూడా పునరుద్ధానాన్ని నమ్మారనే విషయం తెలిసిందన్న. థ్యాంక్స్ అన్న.
ఓకే, సద్దుకైలు పునరుద్ధానము లేదని చెప్పేవాళ్ళని అక్కడే స్పష్టంగా ఉన్నారు 23వ వచనంలో. ఓకే, ఏదైనా మాట్లాడడం బాగుంది. మిగతా స్టడీ టీం ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా 23, 24లో? పార్టిసిపెంట్స్ చాలా పాజిటివ్గా ఉంటారు మీకంటే. వాళ్ళు అడగకముందే మీరు ప్రశ్నలు అడిగితే బాగుంటుంది.
ఎందుకంటే ఆల్రెడీ మీరు స్టడీ చేసి వస్తారు కదా. ఓకే, సద్దుకయ్యలు ఎవరు అంటారు? సద్దుకయ్యలు పునరుద్ధానాన్ని ఎందుకు వ్యతిరేకించారు? దీని వెనుకున్న ఇదన్న ప్రశ్న, సద్దుకయ్యలు పునరుద్ధానాన్ని ఎందుకు వ్యతిరేకించారు?
వారు సత్యాన్ని తెలుసుకోవడానికి కాకుండా యేసును పరీక్షించి ప్రజల ఎదుట చిక్కులో పడివేయాలనే ఉద్దేశంతో వచ్చారు. పునరుద్ధాన సిద్ధాంతాన్ని ఆశాస్పదంగా చూపించడానికి, ఒక ఆయన్ని తారుమారు చేయడానికి వచ్చారు, చిక్కులో పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు కాబట్టి.
అది కాదు ప్రశ్న, ఏంటంటే పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మరు? అది ప్రశ్న.
ఎవరు?
సద్దుకయ్యలు.
సద్దుకయ్యలు ఎందుకు నమ్మరు? వాళ్ళు పునరుద్ధానం లేదు, ఆత్మలకు అమరత్వం లేదు, దేవదూతలు దెయ్యాలు లేవని నమ్మేవారు వాళ్ళు. ఎక్కువగా మోషే రాసినటువంటి 5 కాండాలకు ఎక్కువగా అధికారం ఉందనేటువంటి ఎంచేవారు వాళ్ళు.
ఓకే, ఎక్కువగా 5 మోషే రాసిన 5 కాండాల మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరంటారు, అంతేనన్నా?
అంతే అంతే.
ఎజ్రా అన్నకు ఆన్సర్ ఇచ్చి ఉంటుంది. ఓకే, ఇంకేమని చెప్తారండి స్టడీ టీము ఈ విషయంలో?
నేను చెప్పినంత అయితే వాళ్ళు ఆ పంచకాండాలనే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు, అదే వాళ్ళ చదివారు ఏకీపిస్తున్నాను.
ఓకేనా, ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఇంకా సరే, పునరుద్ధానం లేదని సద్దుకయ్యలు నమ్మారు. సద్దుకయ్యలు పునరుద్ధానం లేదని చెప్పి పునరుద్ధానం మీద ఎందుకు ప్రశ్న వేస్తున్నారు అనేది ప్రశ్న.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5 నుండి 6 వచనాల్లో మోషే చెప్పినటువంటి ఆ మాటల్ని వక్రీకరిస్తూ అడుగుతున్నారు.
ఓకే, అదే వాళ్ళు మోషే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారులే కానీ వాళ్ళు పునరుద్ధానం లేదని నమ్ముతారు. మరలా పునరుద్ధానం తర్వాత ఈ ఆ భార్య ఎవరికి భార్యగా ఉంటుందనే ప్రశ్న పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. పునరుద్ధానమే లేదని చెప్పి నమ్మేవాళ్ళు పునరుద్ధానంలో ఆ భార్య ఎవరికి భర్త, ఆ భార్య ఎవరికి భార్య అవుతుంది ఆ 7గుల్లో అనే ప్రశ్న అడుగుతున్నారు కదా. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని?
చెప్పాలి ఏంటంటే విశ్వ వారితో పునరుద్ధానం లేదని చెప్పించాలని ప్రయత్నం అన్నమాట. జరిగింది కాదు, ఒక కల్పిది కాదనేసి స్టడీ చేశానన్నా. ఇదంతా ఒక కల్పిది కాదు, విశ్వ గారు తీసుకొచ్చి ఎలాగా మోసీ గారు చెప్పారు కదా, మీరేమంటారు? వాస్తవానికి వీళ్ళు నమ్మరు కాబట్టి యేసు ప్రభు గారి ద్వారా చెప్పించాలి, పునరుద్ధానం లేదని చెప్పించాలని వాళ్ళ ఉద్దేశం అన్నమాట అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
పునరుద్ధానం లేదని యేసు ప్రభుతో చెప్పించడానికి వాళ్ళ ఉద్దేశం, అందుకు ఆ ప్రశ్న అడిగారని నేను చెప్తున్నారు. ఇంకేం చెప్తారా
అన్న? ప్రజలేదన్నా
అన్న, చంద్ర అన్న
అన్న అన్న, నేనన్న రామరాజు అన్న.
అన్న రామరాజు,
ఇప్పుడు పునరుద్ధానం కోసం మోసే రాసిన ధర్మశాస్త్రంలో లేదా వాళ్ళకి తెలియదా? లేదు, యేసుక్రీస్తు బోధలో పునరుద్ధానం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ బోధ నచ్చక వాళ్ళు పునరుద్ధానం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు చదువుకున్న ధర్మ స్టేట్మెంట్ కదా, డౌట్ అన్న.
ఈ డౌట్ అయిపోయినట్టే
పునరుద్ధానం కోసం రిఫరెన్స్లు ఉన్నాయా?
ఓకే, ఈ డౌట్ అయిపోయినాక అనగా దీనికి సమాధానంగా అన్న ఏం చెప్పారంటే, వాళ్ళు పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు పునరుద్ధానం గురించి ప్రశ్న అడగటం వెనక ప్రభుని పునరుద్ధానం లేదని ఒప్పించడానికి చెప్పించడానికి అనే మాటలు అన్న శ్రీనివాస్ చెప్పారు. దీని గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, చాట్ బాక్స్ కూడా అందుబాటులో ఉంది, మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి.
ఇక్కడ రెండు వర్గాలు మొదటి నుంచి ఆయన వెంబడిస్తూనే ఉన్నాయి సార్, సద్దూకాయలు పరిసయ్యులు. సద్దూకాయలు ఏమో పునరుద్ధానం లేదని, పరిసయ్యులు ఏమో పునరుద్ధానం ఉందని వెంబడిస్తూనే ఉన్నారు. అయితే ఏదో విధంగా ఈయన్ని మా వాదన రైటే అని ఆయన ద్వారా చెప్పించడం కోసమే ఇరు వర్గాల వారు వచ్చారు తప్ప ఎవరూ ఆయన వెంబడి నడవలేదు సార్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాలంలో కూడా అదే జరుగుతుంది, చాలా మంది నమ్ముతున్నారు, చాలా మంది నమ్మడం లేదు. కాబట్టి పునరుత్థానం ఉందనే మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఈ ఇందులో ఒక వర్గం నమ్మలేదు, అది మొదటి నుంచి ఉంది సార్. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రజలాట.
ఆయనతో చెప్పించడానికి ఆయన ఆయన శోధించడానికి కూడా అనుకోవచ్చు కదా.
అవును సార్, రైట్ అండి.
ఇంకా ఏమైనా అభ్యంతరాలు లేకపోతే ముందుకెళ్దామండి ఈ ప్రశ్న దగ్గర. ఇప్పుడు సార్ రామరాజు అన్న మీరు అడిగిన ప్రశ్న చెప్పండి. ఇప్పుడు
ఈ మోసే రాసిన ధర్మశాస్త్రం పరిశీలు అధ్యయనం చేశారు, సద్వీకులు అధ్యయనం చేశారు కదన్నా, మరి వాళ్ళు నమ్మారు పరిశీలు పునరుద్ధానం కోసం. సద్వీకులు వీరికన్నా తెలివైన వాళ్ళు కదా, పరిశీలు కన్నా తెలివైన వాళ్ళు, రాజనీతిజ్ఞులు, రాజు పరిపాలన చేసేవారు, వీళ్ళు తెలివైనలే కదా. మరి పునరుద్ధానాన్ని ధర్మశాస్త్రంలో మోసే రాశాడు కదా, మరి వారు ఎందుకు నమ్మలేదు అనేది సందేహంగా ఉందన్న. మరి వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు కదా, పరిశీలు కన్నా.
పునరుద్ధానం గురించి ధర్మశాస్త్రంలో రాశారని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉందని చెప్తారు?
అదే ఆ స్టేట్మెంట్ తెలియక అడుగుతున్నాను అన్న, పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయా పునరుద్ధానం కోసం రిఫరెన్స్ లని అడిగాను కొంచెం.
ఓకే, పాత నిబంధనలో సద్దుకాయలు నమ్మే దాంట్లో ఏమైనా ఉన్నాయా అంటారు, ఉంటే వాళ్ళు ఎందుకు నమ్మరు? పాత నిబంధనలు లేకే వాళ్ళ పరిధిలో లేకనే వాళ్ళు పునరుద్ధానం లేదని చెప్తున్నారు, లేకపోతే గ్రహించలేక ఏమైనా ఉన్నాయండి పునరుద్ధానం గురించి పరిశైల పరిజ్ఞానంలో పాత నిబంధనలో?
పరిశీలు కూడా, పరిశీలు సద్దికీయులు కూడా ఆ ధర్మశాస్త్రం చదివారు కదా, అందులో నిష్ఠాతులు కదా వాళ్ళు.
దాంట్లో భేదం మధ్య వాళ్ళిద్దరికి మధ్య భేదం ఉంది, ఆ భేదాన్ని స్పష్టంగా చెప్తే బాగుంటది.
అదేనన్న, అదే పునరుద్ధానం కోసం రిఫరెన్స్లు ఏమైనా ఉంటే కొద్దిగా ఎవరైనా ఉంటే చెప్పను అన్న.
చెప్పండి.
యశ గ్రంథంలో ఉందన్న ఇండైరెక్ట్ గా మోషే గారికి దేవుడు దేవుడు చెప్తాడు అనమాట, నేను అబ్రాహం దేవుని, ఇసాక్ దేవుని, యాకోబు దేవుని అంటే బ్రతుకున్న వాళ్ళకే, అదే వాళ్ళు చనిపోయి లేకుంటారు వేచి ఉన్న వాళ్ళకే దేవుడిని అని చెప్తారు. ఇండైరెక్ట్ గా ఉంటది అక్కడ. డైరెక్ట్ అయితే యశయా గ్రంథం 26:19 ఉంటది అన్న. కాకపోతే వీళ్ళు ఏంటంటే సద్దుకాయలు ఓన్లీ పంచకాండాలే ఇది స్టడీ చేస్తారు కాబట్టి ఆ పంచకాండాల్లో వీళ్ళు ఆ పెంటటూప్నే ఇదనుకుంటారు కాబట్టి యశయా గ్రంథం చదవకపోవడం వల్ల ఇందులో వాళ్ళు గ్రహించలేదని నేను అనుకుంటున్నాను.
సరే, అదే ఇప్పుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు అనే మాటని ఎక్కడ ఏ కాండం నుంచి తీసుకున్నారు? చదవండి. నిర్గమాకాండం అలా ఎన్నో వచ్చిన
3:6
చదవరండి.
చదవండి.
3:6 ఈ విధంగా ఉంది సార్, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు తోడ వెరచెను.
ఈ మాటను బట్టి ఏం చెప్తారన్నా, ఈ మాట పునరుద్ధానానికి గుర్తుగా మనం చెప్పొచ్చా?
అదే డైరెక్ట్ కాకుండా డైరెక్ట్ గా రిఫరెన్స్ లేవు లేవన్నా మన ధర్మశాస్త్రంలో ఐదు ఖండాల్లో మోసే చెప్పిన దానికి పునరుద్ధానం కోసం.
ఓకే, నిగమాకాండములో మూడు ఆరులు ఉంది. ఓకే, సద్దుకాయలు అన్నా రామరాజు అన్న.
అన్న చెప్పండి అన్న.
అదే నిర్గమాకాండంలో ఆ మాట ఉంది కాని
నేను ఉన్నవాడు బ్రదర్ ప్రైస్లు నేను ఉన్నవాడును వాడును అని కూడా నిర్గమాకాండంలో ఆయన తెలియజేస్తారు కదా బ్రదర్.
అవును, ఆ మాటను బట్టి ఎలా కనెక్ట్ చేస్తారు
అంటే సార్ చిన్న ప్రైజ్లాడు. ఇప్పుడు పునరుత్నం గురించి డైరెక్ట్ గా ఎక్కడ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా లేదు సార్. ఒకవేళ ఏమైనా ఉంటే ట్రైనింగ్ టైం చెప్తే దీన్ని మనం ఆపి ముందుకెళ్ళచ్చు సార్. ప్రైజ్లాడు
ట్రైనింగ్ టీమ్ వాళ్ళు
ప్రైజ్
చెప్పండి.
ట్రైనింగ్ టీమ్ నుంచి అది పునరుత్నం గురించి దానియాలు చెప్తారు సార్. దానియాలు 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, మృతులను దేవుడు లేపుతాడని. ఒకసారి సార్ దానియాలు చెప్తున్నాను, దానియాలు 12:1 సార్.
దానియాలు 12:2
సమాధంలో నిద్రించు అనేకులు మేలు కొనగరు, కొందరు నిత్యజీవం అనుభవించటకును కొందరు నిందపాలుగుటకును నిత్యముగా హేలగుటకును మేలు కొందరు.
ఇది ఎగ్జాక్ట్ గా పునరుత్నానికి సంబంధించిన వచనం సార్.
ఈ పునరుద్ధానానికి సంబంధించిన అయినా కూడా ఈ సద్దుకాయల పరిజ్ఞానంలో వాళ్ళు మోషే రాసిన గ్రంథాల వరకే పరిమితమయ్యారనే మాట ఉంది కదా, అందుకే ఇది అడ్డుపడుతుంది. అయినా ఇక్కడ ఒక మాట సుసన్న శిష్యుడు గారు, నేను వారి దేవుడినై ఉన్నాను ప్రజెంట్ టెన్స్ లో ఆయన చెప్పారు. అప్పటికే వాళ్ళు మరణించారు. నేను వారి దేవుడినై ఉన్నాను, దేవుడినై ఉంది అని పాస్ట్ టెన్స్ లో మాట్లాడలేదు, ప్రజెంట్ టెన్స్ లో మాట్లాడారు. వాళ్ళు అక్షరార్థంగా తీసుకుంటున్నారు కానీ అందులో ఉన్న అప్పుడే ఆయన ఆ పునరుద్ధానం గురించి మాట్లాడారు. ఎక్కడ నిర్గమాకాండం ఇందాక ప్రస్తావించిన 3వ అధ్యాయం 6వ వచనం గురించి మాట్లాడుతున్న మాట వాళ్ళు గ్రహించలేదు. ఆయన చెప్పాడు కానీ వాళ్ళ సద్దుకాయలు గ్రహించలేదు అనేది నిర్ధారణకు రావడం మంచిది. రామరాజన్
బ్రదర్ ఏమన్నా యేసు ప్రభు ద్వారానే పునరుద్ధానం, ఇంక వేరొకరి ద్వారా పునరుద్ధానం లేదు.
ఆయన ద్వారా పునరుద్ధానం, కానీ పునరుద్ధానం ఉంది అని చెప్పేది కొత్త నిబంధన మాత్రమే కాదు, ఫస్ట్ నుంచి ఆ పునరుద్ధానం గురించి అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అది వాళ్ళు గ్రహించలేదనేది చెప్తున్నారు అన్నమాట.
అన్న అదే అదే అంటే పునరుద్ధానం జీవము నేనే యేసుక్రీస్తు నుంచి మొదలైంది పునరుద్ధానము. కానీ నా డౌట్ ఏంటంటే పాత నిబంధనలో ఈ పునరుద్ధానం సంబంధించిన ప్రవక్తలు ఎవరైనా చెప్పారా ప్రజలకి, లేదంటే వీళ్ళు సద్దుకులు ఎందుకు వ్యతిరేకించండి సందేహం. ఇంకా
ఇప్పుడు పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మన త్రిత్వం దేవుడు యెహోవా క్రీస్తు పరిశుద్ధాత్ముడు అని అనుకుంటున్నాం కాబట్టి, వాక్యమే దేవుడై ఉన్నాడు అనుకుంటున్నాం కాబట్టి, అప్పట్లో క్రీస్తు ప్రత్యక్షంగా బయలుపరచబడకపోవచ్చు కానీ క్రీస్తు కూడా అప్పుడు ఉన్నాడనేది మనం ఈ వాక్యాల ద్వారా తెలుసుకుంటున్నాం సార్. దయచేసి గ్రహించాలి ప్రైజ్ లో.
అయ్యో అంత మాట కానీ సార్, అతని బంధువులు కూడా తీసుకున్నాడు సార్. కాదన్న కానీ రిఫరెన్స్ కావాలంటున్నాను, ఏదైనా రిఫరెన్స్ ఉంటే సంతోషం, లేకపోతే ముందుకెళ్దాం.
మీరు అడిగిన దాని ప్రకారంగా డైరెక్ట్ గా పునరుత్నము అనే వర్డ్ తో ఎక్కడా లేదు సార్. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఎవరినుంటే ట్రైనింగ్ టీమ్ గా మీరే చెప్పాలి ప్రైజ్ లో.
చాలా సంతోషం సార్. ముందుకెళ్దాం సార్, ముందుకెళ్దాం అన్నా. ముందు
హోషయా 13:14 ఉంటుంది సార్. అయినను పాతాల వర్షం గురించి నేను వారిని విడిపించదును, మృత్యువు నుంచి వారిని రక్షించను, మరణమా నీ విజయం అక్కడ, మరణమా నీ మూలు లెక్కన. సో ఇది కూడా పునరుత్థానానికి సంబంధించిన వర్తని భావించారు.
పాత నిబంధనలో ఉన్న వచనాలనే
తర్వాత ఏబు గ్రంథం 19:9 నా దేహం నాశనమైనను నా శరీరంతో నేను దేవుణ్ణి చూచేదా అని అంటాడు.
అలాగే చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలు కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు. దానియేలు 12:2 భూమి యొక్క మట్టిలో నిద్రించున్న వారిలో అనేకులు మేల్కొందరు, కొందరు నిత్య ఉన్నకు కొందరు నిందలకు నిత్యమైన అవమానములకు అప్పగింపబడదు అనే మాట. ఇతివత దేశకాండం 32 అన్నాను. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, గుర్తి నొందించువాడను బ్రతికించువాడను నేనే అనే బ్రతికించువాడనే మాట పునరుద్ధానానికి సూచన అనే ఉద్దేశంతో ఈ వచనాన్ని ప్రస్తావించారు.
యోబు గారు నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కనులారా చూచేది అన్న మాట కూడా కోడ్ చేస్తాను. బ్రదర్ ప్రైజ్
లాడ్. యోహాను సువార్త కొత్త నిబంధనలు పునరుద్ధాన జీవం నేనే. యెషయా గ్రంథం 26:19 కూడా ప్రస్తావించారు పునరుద్ధానం ముందు తిరిగి లేవడం. ఓకే థ్యాంక్ యూ. ముందుకెళ్దాం అన్నారు, ముందుకెళ్దాం. 23:24 దగ్గర ఎవరికి ఏమీ డౌట్స్ లేవని నేను నెక్స్ట్ వచనానికి వెళ్తున్నాను. 25:26 వచనాలు రామరాజన్న. 25:26 వచనాలు రామరాజన్న. మీకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా?
అన్నా అన్నా ప్రస్తుతానికి నా డౌట్ లేవన్నా, ఎందుకంటే నేను హైవే పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాను. తెల్లవారు రాత్రంతా 3 యాక్సిడెంట్ గా కేసులు చూసి వచ్చాను. సమాధానం చెప్తాను.
ఓకే, మీకు చదివేటప్పుడు ఏం ప్రశ్నలు లేవు, ఏమైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, స్టడీ టీమ్ వాళ్ళు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే 25:26 వచ్చినాల్లో అడిగితే ఏమైనా సమాధానం చెప్తా. 25:26 వచ్చినాల్లో
బ్రదర్ వందనాలు. బ్రదరు ఆయన పెద్ద ఆయన చనిపోయిన తర్వాతను రెండో ఆయన పెళ్లి చేసుకుంటాడు, దాని తర్వాత మూడోవాడు నాలుగోవాడు ఏడుగురు ఇలా జరుగుతుంది అంటారా? అప్పుడని జరిగిందా? బైబిల్ ఏమైనా ఉందా?
ఇలాంటి పరిస్థితులు ఏమన్నా బైబిల్లో ఉన్నాయా అని మోజస్ అని అడుగుతున్నారు రామరాజు.
అప్పుడు కానీ ఇప్పుడు చేస్తారు అది.
అక్కడ ఇక్కడ వచ్చిన ఏముందన్నా 24 వచనంలోనే ఉంది, మీ చదివిన వచనంలో. మోషే చెప్పాడు కదా అని,
అది ద్వితీయోపదేశ కాండము 25:25-26 వచనాలు ఉంది.
కానీ ఏడుగురు చనిపోయిన పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా అనేది మీ ప్రశ్న. ఓకే, అంతేనన్నా?
ఏడుగురు పెళ్లి చేసుకోవడం అనేది అది అక్కడ
వాళ్ళు ఏదో కల్పించి మాట్లాడుతున్న మాటలే. ఏమైనా ఉంటే మాట్లాడండి, మనకి ఆ ప్రశ్న అవసరం లేదనుకుంటాను.
అన్నా ప్రయోజన, ఇక్కడ ఒక సందర్భం మనకు గుర్తొస్తుంది అన్నా. సమర స్త్రీకి ఎంతమంది భర్తలు ఉన్నారని యేసుక్రీస్తు ఒకరికే తెలుసు, ఆ ప్రాంత ప్రజలకి తెలియదు, ఎవరికి తెలియదు. రహస్యంగా ఆ సమర స్త్రీకి ఎంతమంది భర్తలు ఉన్నారని యేసుక్రీస్తు ఒక్కలే గ్రహించగలరు. ఇప్పుడు ఉన్నవాడు కూడా మీ పిన్నటి కాదు అని అంటాడు ఆ సందర్భంలో ఆయన. కాబట్టి ఇది జరగచ్చు, మరి జరిగిందే రాస్తారు బైబిల్లో, జరగింది ఏది రాయరు బైబిల్లో.
కొత్త నిబంధనలో కూడా చక్కగా ప్రస్తావించారు. మోహన్ అన్న,
కొత్త నిబంధనలో
అక్కడ సందర్భం వేరు సార్, ఒక్క నిమిషం సార్, అక్కడ సందర్భం వేరు సార్. అక్కడ ఇక్కడ సార్ ఏమంటున్నారంటే ఒకరి వెంబడి ఒకరు ఏడుగురు చనిపోయారు, అలా ఎక్కడైనా జరిగిందే అని అంటున్నారు. అక్కడ ఏమైంది, సమరయ స్త్రీకి ఐదుగురు భర్తలు ఉన్నారు అంటే ఒకరే తెలియకుండా ఉంచుకున్నాయి అంటే బహుశా అదే సారీ నేను ఎలా మాట్లాడాలో తెలియదు, ఆమె అక్కడ ఉంచుకున్నారు అంటే ఐదుగురు భర్తలు ఉన్నారమ్మా నీకు అని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా ఆమె కూడా తీసుకురానని. కానీ సారేమంటానంటే ఒకరి తర్వాత చనిపోయిన తర్వాత ఏదైనా జరిగిందా అని అడుగుతాను. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు.
అందుకే కాన్షియస్ంటుంది. ఓకే, ఏడుగురు బైబిల్ ఎక్కడ లేకపోవచ్చు కాబట్టి తామరు కుమార్ ముగ్గురు ఉన్నారు కదా, ఆ విషయం సామ్యం ప్రస్తావిస్తున్నాను. ప్రశ్న సమాధానం లేకుండా
ముందుకెళ్దాం బ్రదర్, ముందుకెళ్దాం. సమరయ స్త్రీ అనేది ఆమె మంచి వ్యక్తి కాదు కదా, ఇక్కడ
యోధ కుమారులు ఉన్నారు కదా తామరు. అన్నా యోధ కుమారుల గురించి ఆ ప్రస్తావన మీకు ఐడియా ఉందా తామరు గురించి?
ఐడియా ఉంది.
ఓకే, ఇంకేమన్నా ఉందండి? 25, 26 వచనాలు దాని ప్రశ్నలుంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం. ఇక్కడ ఒక ప్రశ్న చాట్ బాక్స్ లో, ముందుకెళ్దాం అంటే 27, 28 వచనాలు. మోషే అన్న
సార్, ప్రైజ్ లార్డ్ సార్.
అన్నా వందనాలు. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే, మీ స్టడీ చేసినప్పుడు ఏమన్నా ప్రశ్న వచ్చినప్పుడు స్టడీ చేసినప్పుడు ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఆ స్టేట్మెంట్ మీద మనం మాట్లాడతాం.
చదివాను సార్, 2-3 సార్లు చదివాను. అయితే ఇది కేవలము యేసుక్రీస్తు వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, నలుగురిలోనే అబాసుకోవాలి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన దానిగా ఈ స్టేట్మెంట్ కనబడుతుంది తప్ప అంతకంటే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమి లేదు సార్. ఒకవేళ ఎవరికైనా డౌట్లుంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నేను కూడా
తెలుసుకుంటాను. 27, 28 వచనాలు చూడండి. 27, 28 వచనాలు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, మనం డిస్కషన్ చేద్దాం.
ఇందులో మరి డిస్కస్ చేయడానికి ఏం కనబడలేదు సార్, ఎందుకంటే వాళ్ళు పైన దీన్నే ఇందులో ప్రస్తావించి ఆయన ఇబ్బంది పెట్టడం కోసం అడిగారు. అందుకు మించి ఇందులో మనం ప్రత్యేకించి డిస్కషన్ పెట్టడానికి ఏమో ఎవరైనా అడిగితే మనం డిస్కస్ చేద్దాం సార్. ప్రజలు అన్న పేరు
అన్న
ఆయన యేసుక్రీస్తు ప్రభు గారు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగుక మీరు నన్ను పొరపడుతున్నారని చెప్పారు కదన్నా. అంటే ఈ లేఖనంలో స్పష్టంగా రాస్తుంది కదా, మరి పునరుద్ధానములో ఈ విధంగా అక్కడ లేఖనంలో రాసింది కదా,
అక్కడ ఏ రిలేషన్షిప్స్ ఉండవు, అందులో దేవదూతలు ఉంటారనేసి లేఖనాలు ముందుగా రాసింది కదా అని, ఆ సందర్భంగా ఆయన పునరుద్ధాన మందు ఇలాంటివి ఏమి ఉండవు జరగవు అనేసి చెప్పడం ఉద్దేశం చేత ఆయన ఆయన ఆ ఫైల్ అది కూర్చోలేమన్నా. కానీ పునరుద్ధాన ముందు
మీరు ప్రశ్న అడుగుతున్నారా స్టేట్మెంట్?
లేదన్నా, ప్రశ్నే ప్రశ్నే.
ప్రశ్న అడగడానికి ముందు చిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు
అంటే క్లారిటీ.
ప్రశ్న డైరెక్ట్ గా అడగండి అన్నా.
మరి అంటే లేఖనాల్లో ఈ విధంగా రాసింది కదా, అంటే
వాళ్ళకి తెలిసిన లేఖనాల గురించే మాట్లాడుతున్నారు, అదేదో చెప్పండి.
అంటే భర్త చనిపోతే సహోదరుడు పెళ్లి చేసుకోవచ్చు, సంతానం కలగచ్చు, కలిగించవచ్చు. అతను చనిపోతే ఆయన సహోదరుడు ఇంకెవరైనా ఉంటే ఏడు అన్నదమ్ముల్లో, అలాగే ఏడు అన్నదమ్ముళ్ళు భార్య చేయొచ్చు.
ఇప్పుడు మీరు ఎక్కువ వివరణకి వెళ్తున్నారన్నా, డైరెక్ట్ మీరు ప్రశ్న వేయండి. అసలు అక్కడ ఉద్దేశం అక్కడ మీరు
లేఖనం అన్నారు కదన్నా, లేఖనం లేఖనంలో
ఉద్దేశం నాకు అర్థమైంది, నేను డైరెక్ట్ గా చెప్పనా?
చెప్పన్నా.
అంటే ఏ లేదు, లేఖనములు ఉన్నప్పటికీ వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు తెలిసిన సిద్ధాంతాన్ని వాళ్ళు నలుగురిలో రుజువు చేసుకోవడం కోసం, మేమే గొప్ప మా సిద్ధాంతం గొప్ప అని చెప్పుకోవడం కోసం ఎలాగైనా ప్రభువుని ఇరుకులో పెట్టాలని ఈ చిన్నదాన్ని అక్కడికి తీసుకొచ్చారన్న, అంతేగాని వాళ్ళకి లేఖనాలు తెలియక కాదు పైతలాటు.
అవును అవునండి, అదే అంటే అంటే ఆ లేఖనము అంటే రిఫరెన్స్ చెప్పుకుంటారు వాళ్ళకి అని అంటే నా ఉద్దేశం. అంటే పలానా దగ్గర వేదంగా రాసింది కదా,
మీరు మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు, నాతో మాట్లాడేది.
సారీ సారీ అన్న, నిబంధన విందండి, నిద్ర ముందు కొనసాగించండి.
మరి ఒక ప్రశ్న, దేవుని శక్తిని ఎరుగక, లేఖనంలో ఎరుగక, దేవుని శక్తిని ఎరుగక అనే ప్రశ్న డిస్కషన్ చేయాల్సిందేనన్నది. లేఖనాలు ఉన్నా కూడా వాళ్ళు గ్రహించలేకపోవడం గురించి మాట్లాడుతున్నారు. లేకపోతే దేవుని శక్తి ఎరుగక అన్నారు, దేవుని శక్తి అంటే
ప్రజలంటే దేవుడు ఏదైనా చేయగలడు అంటే, ఇప్పుడు మనం ఆ యేసుకర్ గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ప్రవచనాల్లో ఈ ఎముకలన్నింటినీ చూపించి ఇవి సజీవంగా బ్రతకగలవా అని అడిగారు సార్. అలా ఇటువంటి చాలా కార్యాలు దేవుడు చేశాడు. ఇప్పుడు మనం మోసే వాళ్ళని అందరినీ ఐగుప్తుల నుంచి తీసుకురావడం కానీ, లేదా వివిధ సందర్భాల్లో దేవుడు ప్రత్యక్షంగా ఇప్పుడు గిద్యోను యుద్ధం చేసిన సమయంలో కానీ, దావీదుని రాజ్యం చేసిన సమయంలో కానీ, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి తెలుసు. ఇదంతా దేవుని శక్తి అని తెలుసు. కానీ వీళ్ళ సిద్ధాంతం ఒకటే, ఓన్లీ పునరుద్ధానం లేదు అనే దాన్ని బలపరచడం కోసం మాత్రమే అది చేశారని నా ఉద్దేశం సార్. పైదలట్
లేఖనములను జరగకపోవడం, లేఖనాలు అంటే ఓన్లీ పంచకాండాలనే ఉద్దేశంతోనా?
అంతే సార్, వాళ్ళకి మూల ఆధారం అదే కదా సార్, పంచకాండాలే వాళ్ళకి మూల ఆధారం సార్.
ఈ కాంటెక్స్ట్ ప్రకారం ఆయన మాట్లాడుతున్న ఉద్దేశం పంచకాండాల గురించే అనుకోవాలి.
అవును సార్. ప్రైజ్ లాట్.
ఇంకేమైనా ఉన్నాయండి? 27, 28, 29 వచనాలు. పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరు అదగదాలు పెళ్లి చేసుకుని సోదరునికి సంతానం కల్పించాలి. నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్దాం. మరి నెక్స్ట్ 30-30 చంద్రన్న,
30-31
వైజాగ్. మీ చాట్ బాక్స్ లో పెట్టేళ్ళు కూడా ఏ వచనాల మీద మనం డిస్కషన్ చేస్తున్నామో ఆ వచనాల మీదే మీరు మెసేజ్ పెడితే ఆ సమయానికి మీ అభిప్రాయాలు కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఎస్ అన్న చంద్రన్న.
నా 30-31 గురించి నేను ఎవరైతే ప్రశ్న అడిగిందని చెప్పడానికి ప్రయత్నం
చేస్తాను. క్లియర్ గా ఉన్నారు, ప్రశ్నలు ఉంటే మీరు చెప్పగలరు. ఓకే, స్టడీ టీమ్ వాళ్ళు, స్టడీ టీమ్ అంటే మీరే
స్టడీ టీమ్ అంటే బయట వాళ్ళు కాదు, ఎవరైతే 10 మంది ఉన్నారో వచనాలు చదివారో మీరే ఆ స్టడీ టీమ్ అనమాట. 30-31 వచనాల్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, చంద్రన్న సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా
ఇప్పుడు ఇక్కడ పునరుత్నానికి ఇక్కడ నేను ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పడానికి కనెక్షన్ ఏంటో కొద్దిగా వివరించగలరు సార్? ప్రజలు
ప్రశ్న అడిగింది ఎవరు? అన్నా చంద్రన్న
20 చెప్తానండి, క్వశ్చన్ అర్థమైందన్నా చెప్తాను.
చెప్పండి. ఒకటి లేదా రెండు మాటల్లో మీ స్టేట్మెంట్ ఇస్తే మాకు అర్థం కాబట్టి వివరణ అడుగుతాం.
లేదు ఆ తర్వాత చెప్పేస్తాను. దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు అంటే వాళ్ళు పునరుత్నానంలో ఉన్నారు అంటే, నేను చెప్పడానికి 33 వచనం బేస్ చేసుకుని చెప్తున్నానన్న, ఆయన జీవులకే కాని మృతులకి దేవుడు కాదు. దీన్ని బట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబులు అనేవారు మృతుల నుంచి లేపబడ్డారు, అంటే మృతుల నుంచి లేపబడ్డారు వారికి దేవుడు అని ఈయన తెలియజేసుకుంటూ ఈ విధంగా ఈ విషయాన్ని ప్రభువారు ప్రస్తావించారని నేను తెలియజేస్తున్నాను.
నాకైతే క్లారిటీ రాలేదు, ఒకవేళ మీకు ఏమైనా అర్థమైతే మీరు ఒకసారి చెప్పండి. పునరుత్నము ప్రస్తావిస్తూ నేను యాకోబు దేవుడిని ఇస్సాకు దేవుడిని అన్నారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పునరుత్నంలో ఉన్నారా లేపారా, లేదంటే అక్కడ వాళ్ళని దేన్ని ఉద్దేశించి చెప్పారనేది నా ప్రశ్న.
అదే ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సజీవులుగానే ఉన్నారు. చంద్రన్న
అవునండి, 33 విషయం కూడా అది చూస్తే ఒకసారి అర్థమవుతుంది అన్న, అక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది ఆయన సజీవులకే గాని
మృతులకు దేవుడు
కాదు. దీన్ని బట్టి వీళ్ళు పునాదులు 3 నా ఉద్దేశం ఏంటంటే అక్కడ వీళ్ళు పునాదులు పట్టడానికి వేచి జీవించారు గాని వేరేలా కాదు. అయితే దాన్ని బేస్ చేసుకుని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సజీవులు, వాళ్ళు సజీవులు
శారీరకంగా లేరు కానీ వాళ్ళు జీవించే ఉన్నారు.
అవును,
ఆ పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతూ ఈ ఇందాల మనం 29 దగ్గర లేఖనాల గురించి మీరు ఎరగక పొరబడుతున్నారనే మాట ఉంది చూడండి. ఈ మాట కూడా మనం అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే మాట కూడా వాళ్ళు గ్రహింపలేదు అది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్న ఇంకా డిస్కషన్ చేద్దామా మీరు?
ప్రైజ్ లేడు అన్న, ముందుకు వెళ్దాం.
క్లియర్ అయిందా మీకు?
క్లియర్ అండి, క్లియర్.
ఎస్ అన్న, ఇంకేమన్నా ఉందా? 31-32 చాట్ బాక్స్ ఒకసారి చూద్దాం మన వాళ్ళు ఏమైనా ప్రశ్నించారో. ముఖ్య వచనంలో చనిపోయిన వారికి మహిమ శరీరాన్ని ఇవ్వగల దేవుని సృష్టి సామర్థ్యం తక్కువ అంచనా వేశారు. సరే, 30 వచనంలో పరలోకంలో దూతల వలె అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దూతల్లాగా అయిపోతారా లేకపోతే ఏంటని?
అన్నా నేను చెప్తానన్నా, పునరుత్నం అంటేనే మరణాన్ని జయించి లేచి లేవడం. అసలు పునరుత్నం తాలూకా అర్థం, సంపూర్ణ అర్థం ఏంటంటే మరణించిన తర్వాత తిరిగి లేవడం, తిరిగి లేచిన తర్వాత అనేది మహిష శరీరం. మహిష శరీరం అనేది మనం దేవదూతల్లో ఉంటాము అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అక్కడ మళ్ళీ ఈ శరీరం ఉండదు, శరీరం మాత్రమే ఈ శరీరాశలు నెరవేర్చడానికి ఈ పెళ్లికి ఇవ్వబడడం పెళ్లికి అనేది చూసుకుంటే తప్ప మహిమ శరీరం లేపబడిన శరీరం పునరుత్నం అనేది పునరుత్నం తర్వాత అనేది ఇలాగేమీ ఉండదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను.
ఓకే, 31-32 వచనాలు ఏమి లేకపోతే 33 చివరిగా 33-35 వచనాలు మనం ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం. 33
అన్న ప్రియుడన్నా
అన్నా,
మనకి పరిశుద్ధ గ్రంథం ఆధారంగా పునరుద్ధానము ఏసుక్రీస్తు నుంచే మొదలైందని ఆలోచనతో ఉన్నామన్నా. ఇప్పుడు మృతుల పునరుద్ధానం ఎప్పుడు ప్రారంభమైంది? మరి ఇతను అక్కడ కోట్ చేసి జీసస్ క్రైస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అబ్రహాం దేవుడును, ఇసాక్ దేవుడును, యాకోబు దేవుడిని ఉన్నాను, దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేరా అని చెప్తారు అక్కడ. అంటే మృతుల పునరుద్ధానం ఎప్పుడు స్టార్ట్ అయింది? నా డౌట్ అన్నా.
ఆయన అంటే ఇందాక మీకు సిస్టర్ గారు మెసేజ్ పెట్టారు, ప్రజెంట్ టెన్స్ లో మోషేతో దేవుడు మాట్లాడుతున్న క్రమంలో నేను అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడను అనే మాటనే గతంలో జరిగిన మాటగా కాకుండా ప్రజెంట్ గా మాట్లాడుతూ అక్కడే ఆయన సూచాయిగా ఉన్నవాడుగా లేకపోతే సజీవులకు దేవుడుగా అనే మాటని ఇక్కడ ఉపయోగిస్తున్నారు కదా.
అన్నా అక్కడ దేవుడు మోషే గారితో అబ్రహాం ఇస్సాకు యాకోబుకి దేవుడినై ఉన్నాను, దేవుడిగా ఉండేవాడిని అని అనలేదన్న. దేవుడును ప్రెజెంట్ టెన్స్, మీరు ఇందాక కోట్ చేసినట్టు ప్రెజెంట్ టెన్స్ లో చెప్పారు. అంటే వాళ్ళు మృతులైనా సరే సజీవంగా ఉన్నారు, అంటే పునరుద్ధానమై ఉన్నారు అని అక్కడ మోషే గారికి చెప్పారు. ఎందుకు వీళ్ళు అక్కడ ఆ కాంటాక్ట్ చెప్పాల్సి వచ్చిందంటే ఇస్రో గారు వీళ్ళు ఇంకా 5 కాండాలు తప్ప ఇంక ఇదేంది నంబర్ కాబట్టి అందులోనికే తీసుకొని వాళ్ళకి అర్థమైనట్టు చెప్తున్నారు. అందుకని దానికోసం చెప్తున్నారు. అలాగే మృతులైన వాళ్ళు ప్రత్యుత్పత్తి అవసరం లేదన్న, బ్రతికే ఉంటారు కాబట్టి. అన్నా ఇంకోటి పెళ్లి ఎందుకు ఉండదంటే అక్కడ పునర్ధానం అయిన తరువాతకి అక్కడ ప్రత్యుత్పత్తి అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు జీవించి ఉంటారు కాబట్టి అక్కడ పెళ్లిళ్ళు ఉండవు అనేసి ఉద్దేశంలో వేసుకోవారు చెప్పారు.
ఓకే 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 అన్న, అంటే రామరాజు అన్న చెప్పేది ఎక్కడైనా ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభుతోనే ప్రారంభమైంది కదా పునరుద్ధానం గురించి అనే విషయాలు అని అంటున్నారు. గతంలో కూడా ఆయన మాట్లాడారు, ఇక్కడ లేఖనాల గురించి మీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనే మాట పునరుద్ధానం గురించే అనేది మనం కూడా గ్రహించాలి, మనం కూడా అపార్థం చేసుకోకుంటే బాగుంటది. ఓకే, ఎస్టేట్ సిస్టర్ గారు 33-35 వచ్చినారు. 33 30 ఇక్కడ మనం క్లోజ్ చేసుకుందాం. 32 వరకు క్లోజ్ చేసుకుని ఒకరి ఇప్పుడుదాకా మనం స్టడీ చేసిన విషయాలన్నింటిని బట్టి సమయం తీసుకుని ప్రభువును స్తుతించవలసిందిగా, ఆ వాక్య పలింపుగా ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్టడీ టీం నుంచి ట్రైనింగ్ టీం కాకుండా స్టడీ టీం కోఆర్డినేటర్స్
బ్రదర్ ప్రైజ్ లాడ్
మజెస్ అన్న, ప్రైజ్ లాడ్ తీసుకోండి.
మా పరిశుద్ధుడు అయిన మా ప్రియ పర్లకు తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రములు మా ప్రభా. ఈ ఒక్క హృదయకాల సమయంలో నీ పాదాల చెంతకు మేము చేరడానికి మీరు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు. హృదయకాలం మా ప్రభా నీ సన్నిధిలో గడుపుట ఎంత గొప్ప భాగ్యము. నాయనా మా తండ్రి నీకు వందనాలు, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి వందనాలు, ఈ చక్కని పరిచర్యను బట్టి వందనాలు. అనుదినము నైనా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. నైనా నీతో సహవాసం చేస్తే అది ఎంత గొప్ప ఆనందమో, నైనా ఎంత గొప్ప సమాధానమో. అనుదినము నైనా మేము దాన్ని రుచి చూస్తూ ఉన్నాం, అందుని బట్టి నీకు వందనాలు. ఈ దినమునైనా జరిగినటువంటి బైబిల్ స్టడీని బట్టి నైనా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నైనా నీవు మా చేతిలో పెట్టినటువంటి పరిశుద్ధ గ్రంథము నైనా మా తండ్రి సర్వ మానవాళికి నైనా మార్గమును చూపించే గ్రంథమునైనా జ్ఞానము కలిగించే గ్రంథమని నైనా నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఆ గ్రంథములో ఉన్నటువంటి లోతైన విషయాలు నైనా ఈ దినమునైనా మేము డిస్కషన్ చేయడానికి
మీరు కృప చూపించారు. ఏది ఏమైనప్పటికీ మా ప్రభా, నీ సహాయము నీ తోడు లేకపోతే మేమేమి చేయలేం. నాయనా మా తండ్రి నీ కొందనాలు. ఈ దినము నాయన మొదటి దినము బైబిల్ స్టడీలో మీరుండి నడిపించారు. టీం సభ్యులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ, టీం లీడర్గా ఉన్నటువంటి ఇమ్మానుయల్ బ్రదర్ని, పార్టిసిపెంట్స్గా ఉన్నటువంటి అందరినీ కూడాను నాయన నీ మాటలు ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తిని మీరు కలిగించినందుకు వందనాలు. నేను రేపటి దినము కూడాను మీరుండి నడిపించండి. నేను ఈ ఒక్క దినమంతా కూడాను నాయన మేము చక్కగా అధ్యయనం చేయటానికి, రేపటి దినము మేమందరము కూడాను ధైర్యంగా మాట్లాడడానికి ప్రతి ఒక్కరిని నిలవబెట్టమని, నేను నీ సన్నిధిలో ఇంకనూ ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడాను వాడుకోనమని, సమస్త మహిమ ఘనత ప్రభువును మీ నామానికి ఆరోపిస్తూ ఈ జరిగిన ఈ బైబిల్ స్టడీ అంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామముని ప్రార్థనడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.